శ్రీమద్భగవద్గీత యథాతథం 5వ అధ్యాయం శ్లోకం సంఖ్య 26.
కామా
క్రోధ
విముక్తానాం
యతీనాం
యతచేతసాం
అభితః
బ్రహ్మనిర్వాణం వర్తతే
విదితాత్మనాం. కామక్రోధ విముక్తానాం యతీనాం యతచేతసాం అభితో
బ్రహ్మనిర్వాణం
వర్తతే విదితాత్మనాం. కామక్రోధ
విముక్తానాం
యతీనాం
యతచేతసాం
అభితో
బ్రహ్మనిర్వాణం
వర్తతే
విదితాత్మనాం.
కామక్రోధ
విముక్తానాం
యతీనాం యతచేతసాం అభితో
బ్రహ్మనిర్వాణం
వర్తతే
విదితాత్మనాం.
కామ కోరికల నుండి, క్రోధ కోపము నుండి, విముక్తానాం విడువబడిన యతీనాం యతులకు, యతచేతసాం మనస్సుపై సంపూర్ణ నిగ్రహము కలిగిన వారు, అభితః అచిరకాలమునందే బ్రహ్మనిర్వాణం పరబ్రహ్మమునందు ముక్తిని వర్తతే పొందుదురు, విదితాత్మనాం ఆత్మదర్శులు తాత్పర్యం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపక ఆచార్య. తాత్పర్యం: కామక్రోధముల నుండి విడివడిన వారును, ఆత్మదర్శులను, ఆత్మ సంయమనము కలిగిన వారును, సంపూర్ణత్వము కొరకు నిరంతరము యత్నించువారును అగు మహాత్ములు అచిరకాలములోనే బ్రహ్మ నిర్వాణమును నిశ్చయముగా బడయుదురు. భాష్యం: ముక్తిని పొందుట కొరకై నిరంతరము యత్నించు సాధు పురుషులలో కృష్ణ భక్తి రసభావన యందున్నవాడు అత్యంత శ్రేష్ఠుడు. శ్రీమద్ భాగవతము ఈ విషయమునే ఇట్లు నిర్ధారించుచున్నది: యత్పాద పంకజ పలాస విలాస భక్త్య కర్మాశయం గ్రథిత ముద్గృధయంతి సంతః తద్వన్న రిక్తమతయో యతయోపి రుద్ధశ్రోతో గణస్తమరణం భజ వాసుదేవం. దేవదేవుడైన వాసుదేవుని భక్తి యోగముతో అర్చించుటకు యత్నింపు తీవ్రముగా నాటుకొని ఉండి కామ్యకర్మల కోరికను నశింపజేసుకొంచు ఆ భగవానుని చరణ కమలముల సేవయందు నిమగ్నులై దివ్యానందమును అనుభవించు భక్తులు తమ ఇంద్రియ వేగమును అణచిన రీతిగా మహామునులు సైతము ఇంద్రియ వేగమును అణచలేకున్నారు. కామ్యకర్మల ఫలమును అనుభవింపవలెనను కోరిక బద్ధజీవుని యందు అతి గట్టిగా నాటుకొని ఉండును. తీవ్రముగా యత్నించున్నను మహామునులైన వారు సైతము అట్టి కోరికలను అదుపు చేసుకునలేరు. కాని కృష్ణ భక్తి రసభావన యందు శ్రీకృష్ణ భగవాను సేవలో సర్వదా నియుక్తుడయ్యుండు భక్తుడు ఆత్మజ్ఞానపూర్ణుడై శీఘ్రమే బ్రహ్మ నిర్వాణ స్థితిని పడయును. తనకు గల ఆత్మజ్ఞానముచే అతడు సదా ధ్యానమగ్నుడై ఉండును. దీనికి ఈ క్రింది ఉదాహరణను తెలుపవచ్చు: దర్శన ధ్యాన సంస్పర్శై మత్స్యకూర్మ విహంగమాః స్వాన్యపత్యాని పుష్టంతి తథా హమపి పద్మజ. మత్స్యము చూపు ద్వారా, తాబేలు ధ్యానము ద్వారా, పక్షులు స్పర్శ ద్వారా తమ సంతానమును ఉత్పత్తి చేయును. ఓ పద్మజ, నేను కూడా ఈ రీతిగానే చేయుచుందును. మత్స్యము కేవలము చూచుట ద్వారానే తన సంతానమును ఉత్పత్తి చేయును. తాబేలు ధ్యానము ద్వారా తన సంతానమును ఉత్పత్తి చేయును. తాబేలు తన గుడ్లను తీరమునందు గల భూమిలో నుంచి నీటియందు నిలిచి వాటిపై ధ్యానము చేయును. అదే విధముగా కృష్ణ భక్తుడు సైతము భగవద్ధామము నుండి అనంత దూరమున ఉన్నను కృష్ణ భక్తి యందు నియుక్తుడొకట ద్వారా సదా ఆ దేవదేవునే చింతించుచు భగవద్ధామమును చేరగలడు. అతడెన్నడును భౌతిక క్లేశములచే ప్రభావితుడు కాడు. అట్టి జీవన స్థితియే బ్రహ్మ నిర్వాణము. నిరంతర బ్రహ్మభావనచే భౌతిక క్లేశము లేకుండుట అని పిలువబడు.
శ్రీమతే భక్తి వేదాంత స్వామీతి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనం క్రితం వారం చూసిన శ్లోకం, క్రితం వారం మనం చర్చించుకున్న శ్లోకంలో కూడా ఒక పదం వచ్చింది. ఈ శ్లోకంలో కూడా ఆ పదం వచ్చింది. ఎవరు ఎవరు చెప్తారు అది? బ్రహ్మ నిర్వాణం అంటే అర్థం. క్రితం వారం మనం చెప్పుకున్నాం బ్రహ్మ నిర్వాణం అంటే ఏంటి. బ్రహ్మ నిర్వాణం అంటే అర్థం బ్రహ్మ నిర్వాణం అంటే తెలుగులో మోక్షం ఓకే పర్లేదు. ఇంకా స్పష్టంగా చెప్పుకున్నాం బ్రహ్మ నిర్వాణం అంటే ఏంటి, ఎటువంటిది, తెలుగులో చెప్తే వీళ్ళకి అర్థమవుతుంది. ఆధ్యాత్మిక ప్రపంచం, బ్రహ్మ నిర్వాణం అంటే ఆధ్యాత్మిక ప్రపంచమా? అదే ఏదైతే కాదని చెప్తానో అదే చెప్తున్నారు. మళ్ళీ క్రితం వారం అంతసేపు ఏదైతే కాదని చెప్తున్నామో అదే మళ్ళీ ఇప్పుడు చెప్తున్నారు. నేను అందుకే ఆ పదం మళ్ళీ చెప్తున్నాను. అది ఏ విధంగా అయితే ఇక్కడ చెప్పారు, ఏంటది ఏంటో చెప్తా. కామ్యకర్మల ఫలమును అనుభవించవలన కోరిక బద్ధజీవుని యందు అతి గట్టిగా నాటుకొని ఉండును. అలాగే బ్రహ్మ నిర్వాణం అనగానే బ్రహ్మంలో ఐక్యం అవడం అనేది నాటుకుపోయి ఉంది మనలో. ఏ విధంగా అయితే కామ్యకర్మల ఫలం అంటే నేను ఒక పని చేస్తే దాని యొక్క ఫలితం, అందరూ కూడా నేను వ్యవసాయం చేశానండి, నాకు ఎలా అయినా ఈ సంవత్సరం ఎకరానికి 20 బస్తాలు వడ్లు రావాలి, అది రాకపోతే దుఃఖం. అలా నాటుకుపోయింది అనమాట దాని యొక్క ఫలితం తప్పనిసరిగా. లేదా ఒక పని చేశాను, నేను చదువుకున్నాను, ఎలా అయినా డాక్టర్ అయిపోవాలి లేదా ఇంజనీర్ అవ్వాలి, ఉద్యోగానికి నేను ప్రయత్నం చేశాను, ఉద్యోగం ఎలా అయినా రావాలి. అలాగే బ్రహ్మ నిర్వాణం అంటే ఐక్యమైపోవడమే అనేది నాటుకుపోయింది. కానీ ఐక్యం అవ్వడం అనేది లేదు అనేది చాలాసేపు, సగం క్రితం వారం ఉన్న 40 నిమిషాలు 20 నిమిషాలు దీని గురించి చెప్పాను. మళ్ళీ మనం ఐక్యమైపోవడం అని అనేస్తున్నాం. బ్రహ్మ నిర్వాణం అంటే ఐక్యం అవ్వడం అనేది కాదు. ఎందుకని కృష్ణుడు చెప్తున్నాడు 2వ అధ్యాయంలో అనేక శ్లోకాల్లో చెప్పాడు. ఏమిటి, అర్జున ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్వం లేకపోలేదు, ప్రస్తుతం ఉన్నారు, పూర్వం ఉన్నారు, ప్రస్తుతం ఉన్నారు, కాబట్టి రాబోయే కాలంలో కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ఉంటారు. మరి ఐక్యం అయిపోవడం ఇంకా వాళ్ళు అనేది లేకపోవడం అనేది లేదు. క్రితం వారం మనం చెప్పుకున్నాం ఏంటి, అది ఆత్మహత్య అనమాట, ఆధ్యాత్మిక ఆత్మహత్య. మామూలుగా ఆత్మహత్య అంటే ఈ శరీరం వదిలేసి ఆత్మ బయటికి వెళ్ళడం, దానికోసం మనం ఈ శరీరాన్ని ఏదైతే ప్రాణవాయువుని తీసేయడం ఏదైతే ఉందో దాన్ని ఆత్మహత్య అంటారు. ఆధ్యాత్మిక ఆత్మహత్య అంటే ఈ ఆత్మే లేకుండా చేయడం, అదేంటి బ్రహ్మంలో ఐక్యమైపోవడం అనే భావన ఏదైతే ఉందో అది ఆధ్యాత్మిక ఆత్మహత్య లాంటివి. ఎవరికి ఎవరెలా భావిస్తారు, భక్తులు, భక్తులు ఆ విధంగా ఐక్యమైపోవడం అంటే అది ఒక ఆత్మహత్యలాగా భావిస్తారనమాట. అసలు నిజానికి అది అసంభవం, జరగడం జరగదు అది ఇప్పుడు. ఎందుకని కృష్ణుడు చెప్తున్నాడు పూర్వం ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, తర్వాత కూడా ఉంటారు. అటువంటిప్పుడు ఐక్యమైపోవడం అనేది ఎలా సంభవం, వాళ్ళు లేకపోవడం అనేది సంభవం లేదు. మనం అనేది మిగలకుండా ఉండడం అనేది సంభవం కానే కాదు. కాబట్టి బ్రహ్మ నిర్వాణం అంటే బ్రహ్మలో ఐక్యమైపోవడం, మనం భగవంతుడు ఏకమవడం, భగవంతుడే మనమైపోవడం, ఆ పరతత్వంలో మనం కలిసిపోవడం, ఆత్మ పరమాత్మ ఒకటే అవ్వడం అనేది కాదు. మరి ఇక్కడ ఏం చెప్తున్నారు ఈ బ్రహ్మ నిర్వాణం అంటే, అందుకే ఇక్కడ యతీనాం అనే పదం కూడా ఇక్కడ కృష్ణుడు వాడాడు ఈ శ్లోకం, పూర్వ శ్లోకంలో లేదు క్రితం శ్లోకం, ఈ శ్లోకంలో యతీనాం, యతి చేతసాం. యతీనాం అంటే చాలా మంది సాధువులు అనమాట, అంటే ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నం చేసేవాడు. అటువంటి వాళ్ళు ఎవరు ఉత్తమమైన వాళ్ళు, యతీనాం యతి చేతసాం, ఎవరు ఇక్కడ చెప్తున్నారు, ముక్తిని పొందుట కొరకై నిరంతరం యత్నించు సాధు పురుషులలో కృష్ణ భక్తి రసభావన ఎందున్నవాడు అత్యంత శ్రేష్ఠుడు. ఆ విధంగా ముక్తిని పొందడం, ఇక్కడ బ్రహ్మ నిర్వాణం అంటే ముక్తి అని చెప్పుకోవచ్చు, అదేం తప్పు కాదు. కానీ ఆ ముక్తి అంటే ఎటువంటిది, ఆ ముక్తి అంటే ఏమిటి, భగవంతుణ్ణి సేవించడం, ఇది అత్యున్నతమైన ముక్తి. గోలోక వృందావనంలో భగవంతుణ్ణి సేవించడం లేదా వైకుంఠంలో, ఇది అత్యున్నతమైన. కానీ ఇక్కడ ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి, ఎవరైతే శుద్ధ భక్తులైన వాళ్ళు ఉంటారో, కృష్ణ భక్తి రసభావంలో చాలా ఉన్నతమైన స్థితిలో ఉంటారు, వాళ్ళు అది కూడా కోరుకోరు అనమాట. ఏమిటి, ముక్తి కావాలని కోరుకోరు, నేను భౌతిక సంసారం నుంచి ఎలా అయినా బయటపడాలని కోరుకోరు. ఏం కోరుకుంటారు వాళ్ళు, కోరుకునేది ఒకే ఒకటి ఉంది, కృష్ణుడి యొక్క అనన్యమైన సేవ. మళ్ళీ కేవలం సేవ కాదు, ఏదో ఒక రోజులో ఒక గంట సేవ కాదు, నిరంతరం కృష్ణుడి సేవలో ఉండాలని మాత్రమే కోరుకుంటారు. లేదా వాళ్ళ యొక్క కృష్ణుడి యొక్క శుద్ధ భక్తుల యొక్క సేవలో ఉండాలని కోరుకుంటారు, అది వాడు కోరుకుంది, ముక్తిని కూడా కోరుకోరు అనమాట. అందుకని యతీనాం యతి చేతసాం, వాళ్ళందరిలో కూడా శ్రేష్ఠులు ఎవరు, ఎవరైతే కృష్ణ భక్తి రసభావంలో నిమగ్నమై ఉంటారో వాళ్లే శ్రేష్ఠులు. వాళ్ళు ఏం కోరుకుంటారు? కృష్ణుణ్ణి సేవించాలి లేదా కృష్ణుడి యొక్క శుద్ధ భక్తులను సేవించాలి అని కోరుకుంటారు. ఆ విధంగా కోరుకున్నప్పుడు బ్రహ్మ నిర్వాణంలో ఐక్యమైపోవడానికి అర్థం లేదు. ఐక్యమైపోతే సేవ ఎక్కడుంది, భగవంతుడు ఎక్కడున్నాడు, ఆత్మ ఎక్కడుంది, మొత్తం ఒకటైపోతుంది కదా. మనం అనేది మిగిలినప్పుడు మనం ఇంకెవరికి సేవ చేస్తాం? కాబట్టి ఇది కేవలం అభూత కల్పన మాత్రమే. ఏమిటి అభూత కల్పన? ఐక్యమైపోవడం అనేది, అది రాక్షస ప్రవృత్తి. ఎందుకని రాక్షస ప్రవృత్తి అంటున్నామంటే, ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు దీన్ని అర్థం చేసుకోండి. ఏంటి, భగవంతుడు లేడు అని చెప్పొచ్చు అనమాట. దీనివల్ల నేను అది ఐక్యమైపోతాను, నేనే భగవంతుడు అయిపోతాను. అంటే భగవంతుడు అనేవాడు లేడు, ఒకవేళ ఉంటే అది నేనే. అర్థమవుతుందా? అప్పుడే ఐక్యం అనే దాంట్లో ఈ భావన ఉంది. కానీ భక్తుల్లో ఈ భావన లేదు, నేను భగవంతుడు ఒకటైపోతాను, ఐక్యమైపోతాను, ఇవేవి లేవు. భగవంతుడు ఎప్పుడు భగవంతుడే, నేను ఎప్పుడు కూడా జీవుణ్ణే, నేను ఎప్పుడు కూడా కృష్ణుడి యొక్క సేవకుణ్ణే. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కాబట్టి బ్రహ్మ నిర్వాణం అంటే ఐక్యమైపోవడం కాదు, లేదా అంతా ఒకటైపోవడం, నేనే భగవంతుడు అయిపోవడం, ఆత్మ పరమాత్మ ఒకటే చెప్తారు. ఈ ఆత్మే కదండి పరమాత్మ, పరమాత్మే ఈ ఆత్మ, అది ఇది ఒకటే, ఎక్కడున్నా ఒకటే, ఏది జరిగినా ఒకటే, నువ్వు ఏది చేసినా ఒకటే, అంతా అదే. మనం చూసేదంతా మిథ్య, చేసేదంతా మిథ్య, మరి ఉన్నదేంటి? పరమాత్మ, ఆత్మ, అదే భగవంతుడు. మీరే కదండి భగవంతుడు, ఇందులో ఏముందండి తెలుసుకునేది? పెద్ద తెలియంది ఏముంది? ఎవరికి తెలియదు ఇది అంటుంటారు. ఈ విధంగా వాళ్ళకి ఏదో పెద్ద అంతా తెలిసినట్లుగా ఇలా మాట్లాడుతుంటారు అన్నమాట. కానీ కృష్ణుడు చెప్తున్నాడు, పూర్వం ఉన్నాం, ఇప్పుడు ఉన్నాం, తర్వాత ఉంటాం అని రెండో అధ్యాయంలో చెప్తున్నాడు. ఎన్నో శ్లోకాలు ఉన్నాయి రెండో అధ్యాయంలో. అందుకనే రెండో అధ్యాయంలో ఇది చాలా ఎక్కువగా ప్రచారం అయ్యి ఉంది కాబట్టి, అంటే జనంలో ప్రచారం అవ్వలేదు నిజానికి చెప్పాలంటే. అందరి లోపల ఉంది భావన, అది ఏంటి? అందుకే మనం ఇక్కడ ఉన్నాం, ఈ భౌతిక సంసారంలో ఎందుకున్నాం? నేనే భగవంతుడు అవ్వాలనే కోరికతో ఇక్కడికి వచ్చాం. ఈ శ్లోకం మొట్టమొదటి పదం ఏంటి? కామ. కామ అంటే కోరిక. ఏంటి కోరిక? మనకి మొట్టమొదటి ఉన్న కోరిక ఏంటి? కృష్ణుడితో సంబంధం లేకుండా నేనే బాగా ఆనందిస్తూ ఉండాలి అనేది కోరిక. కాబట్టి మనల్ని కృష్ణుడు ఎక్కడ ఉంచాడు? భౌతిక ప్రపంచంలో ఉంచేశాడు. సో కాబట్టి ఇంక నువ్వు ప్రయత్నం చేయి, ఇంక ఇక్కడ ఉండి నువ్వు నేను లేకుండా ఎంత ఆనందిస్తావో ఆనందించు. దానికోసం మనం ఏం చేస్తున్నాం? భార్య, బిడ్డలు, అదేవిధంగా స్నేహితులు, మనకు ఒక ఊరు, మనకు ఒక సంపద, ఒక సంస్థ, అనేకమైన వాటిని ఏర్పాటు చేసుకున్నాం. అయితే ఇన్ని ఏర్పాటు చేసుకున్న చాలా మంది, చాలా ఈ విధంగా అన్ని ఉన్నోళ్ళు కూడా మేము బయటకు వెళ్తుంటాం కదా, అడుగుతుంటారు. ఏమని అడుగుతుంటారు? నాకు చాలా కోరికలు ఎక్కువైపోతున్నాయండి, ఎలాగ కోరికలు తగ్గించుకోవడం? ఇక్కడ చూడండి, ఏంటి కామం అంటే కోరిక. ఇంకా అదే కాకుండా ఊరి కోరికనే కోపం వస్తుందండి మాకు, ఎలాగైనా ఈ కోపం నుంచి బయటపడడం ఏంటి మార్గం అని చెప్తా అడుగుతుంటారు అన్నమాట. ఇది మనకు కూడా ఎదురవుతుంటుంది, ఇది నిజమేనా కాదా? కామం, క్రోధం, కోరికలు పెరిగిపోవడం, దానివల్ల క్రోధం రావడం సహజంగా చాలా మందిలో, ఎక్కువ మందిలో కనబడుతూ ఉంటుంది. ఇవి లేకుండా ఉండేవాళ్ళు దాదాపుగా కనపడరు. ఒకవేళ ఎవరైనా ఉంటే వాళ్ళు ఏదో ఆధ్యాత్మిక జ్ఞానం కలిగి, కనీసం భక్తులు కాకపోయినా ఏదో ఆత్మజ్ఞానం అయినా ఉంటుంది. కానీ ఇక్కడ చెప్తున్నారు, ఎవరు వీటి నుంచి దూరంగా ఉండి బ్రహ్మ నిర్వాణం అంటే భగవంతుడి సేవని పొందగలరు నిశ్చయముగా. ఇంకా అచిరకాలంలో చాలా త్వరగా అభితో అని చెప్తున్నారు. చాలా త్వరగా ఎవరు పొందగలరు? యతీనాం యతిచేతసం. ఎవరు? సాధువుల్లో శ్రేష్ఠులైన వాళ్ళు, కృష్ణుడి యొక్క భక్తులు. వాళ్ళ యొక్క లక్షణం ఏమిటి? ఇక్కడ చూడండి వాళ్ళ లక్షణం ఎలా ఉంటుంది. కామక్రోధముల నుండి విడబడిన వారు. అంటే వాళ్ళలో కామం, క్రోధం లేవనా? ఉన్నాయేనా? వాటిని నిగ్రహించడం. అంటే ఇప్పుడు విడబడిన వారంటే మనందరిలో కామం, క్రోధం ఉంది. మీరు భక్తులైనా కూడా ఉంటుంది, శుద్ధ భక్తులైనా కూడా ఉంటుంది ఇంకా కామం, క్రోధం. కానీ శుద్ధ భక్తుల్లో శ్రేష్ఠులైన, సాధువుల్లో శ్రేష్ఠులైన శుద్ధ భక్తుల్లో ఉండే కామం ఎటువంటిది? సాధారణమైన వ్యక్తిలో ఉండే కామం ఎటువంటిది? అది అర్థం చేసుకోవాలి. ఇక్కడ విడబడిపోవడం అంటే ఉంది కానీ ఆసక్తి లేదు. అంటే కామం, క్రోధం. ఇప్పుడు కామం పట్ల ఆసక్తి ఉండడం అంటే ఒక వస్తువు నాకు కావాలి, అది దొరకకపోతే మనకి కోపం వస్తుంది. కాబట్టి ఆసక్తి అనేది లేదు వాటి పట్ల, ఆ వస్తువుల పట్ల. ఇంద్రియాలు, ఇంద్రియ అర్థాలు అంటే ఇంద్రియ యొక్క వస్తువులు, ఆసక్తి లేదు, అందుకని విడవడి ఉన్నారు. అంటే దాంతో ఆసక్తి లేకుండా ఉందే వాళ్ల లోపల, కానీ దాన్ని ఎలా ఉపయోగిస్తారు? మనం క్రితం వారం చెప్పుకున్నాం, మనలో క్రోధం ఉంది, దాన్ని ఎలా ఉపయోగిస్తాం? హనుమంతుడు క్రోధాన్ని ఉపయోగించాడు. ఎలాగా? భగవంతుడికి ఏమైనా అవసరమైతే సేవకి, అప్పుడు క్రోధాన్ని ప్రదర్శిస్తాడు. లంకని మొత్తాన్ని తగలబెట్టడానికి ప్రయత్నం చేశాడు, క్రోధం లేకుండా అది సంభవం? ఇంకా ఇంకా ఎవరు చేశారు క్రోధాన్ని విపరీతంగా ప్రదర్శించిన వాళ్ళు భగవంతుడి కోసం? అర్జునుడు. అంత సైన్యం మొత్తాన్ని కూడా క్రోధం ప్రదర్శించి అందరినీ చంపేశాడు అర్జునుడు. మరి క్రోధం లేకుండా చేయగలవా? లేదు. అంటే క్రోధం ఉంది, కానీ అది భగవంతుడి యొక్క సేవలో వాడాడు. అదేవిధంగా కోరిక కూడా ఉంది. కోరిక ఏంటి? భగవంతుడిని సేవించాలని భక్తుల్లో కోరిక లేదా? మనకేమి కోవాలో కావాలని కోరుకుంటున్నాం, నేను భగవంతుడిని సేవించాలనేది కోరుకుంటున్నాం, కృష్ణుడి యొక్క సేవే నాకు కావాలని భగవంతుడిని అడుగుతున్నాం, అది కోరికే. ఇవన్నీ శుద్ధమైన కోరికలు అన్నమాట. అశుద్ధమైన కోరికలు ఏమిటి? మన యొక్క ఇంద్రియ భోగం కోసం. మనకి ఇంద్రియాలు ఉన్నాయి, కళ్ళు ముక్కు చెవి, ఇవన్నీ వీటి ద్వారా కామం క్రోధం ఇవన్నీ ప్రదర్శిస్తాం. అవి ఆ ఇంద్రియాలని మనం ఏం చేయాలి? ఋషికేన ఋషికేశ సేవనం భక్తి రుచితే, దాన్నే భక్తి అంటారు. ఈ ఋషికేన అంటే ఇంద్రియాలతోటి, ఋషికేశ అంటే, ఋషికేశ అంటే ఎవరు? కృష్ణుడు. ఋషికేశ అంటే ఋషిక అంటే ఇంద్రియాలు, ఈశ అంటే నాదుడు, నియంత్రించేవాడు, వాటన్నిటికి కూడా స్వామి ఎవరు? కృష్ణుడు. ఈ ఇంద్రియాలని ఆయన సేవలో ఉంచితే ఈయనే, వీటన్నిటికీ ఆయన స్వామి కాబట్టి ఆయన సేవలో ఉండాలి. ఆయన సేవలో ఉండకపోయినట్లయితే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? కామం క్రోధం వల్ల మనం దుఃఖం అనుభవిస్తున్నాం. మీరు ఎన్నైనా ప్రయత్నం చేయండి, మనం అంటే ఈ భౌతిక సంసారంలో మనం ఏం చేస్తుంటాం? మనకి మంచి బిల్డింగో లేదా మంచి సంస్థో, అందమైన భార్యో లేదా మంచి స్నేహితులో ఉంటే ఆనందంగా ఉండొచ్చు అనుకుంటాం. కాబట్టి మనం ఎన్ని ప్రయత్నం చేసినా వాటి ద్వారా మన ఇంద్రియాలను ఉపయోగించి వాటి ద్వారా ఆనందం పొందడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఏం జరుగుతుంది? మనం ఎంత ప్రయత్నం చేసినా, ఎంత సంపద ఉన్నా, ఎన్ని సదుపాయాలు ఉన్నా, చివరికి మాత్రం దుఃఖం, అంతంలో దుఃఖం, విసుగు ఎదురవుతుంది, చిరాకే ఎదురవుతుంది, అంతేగాని ఆనందం రాదు దానివల్ల. ఉదాహరణకి మన జీవితంలో చూసుకోండి, మనం అనేక పనులు ఒకసారి ఏదైనా ఒకటి అనుకుంటాం, దాన్ని సాధించాం అనుకోండి, మనం అనుకున్నాం లభించింది, అందరితో మనకి తృప్తి, ఇంకా ఏమీ అవసరం లేదని అనుకుంటున్నామా? మళ్ళీ వెంటనే ఇంకొక కోరిక మొదలవుతుంది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, శ్రీమద్ భాగవతంలో దేవదేవుడైన వాసుదేవుని భక్తి యోగముతో అర్చించుటకు యత్నిపు, తీవ్రముగా నాటుకొని ఉండి కామ్యకర్మల కోరికను నశింపజేసుకొనిచ్చు ఆ భగవాను చరణకమల సేవయందు నిమగ్నులై దివ్యానందమును అనుభవించు భక్తులు తమ ఇంద్రియ వేగమును అణుచు రీతిగా మహామునులు సైతము ఇంద్రియ వేగమును అణుచలేకున్నారు. ఇదే రహస్యం. అసలు భక్తుల జీవితంలో రహస్యం ఏంటంటే వాళ్ళు భగవంతుడి సేవలో దివ్యమైన ఆనందాన్ని అనుభవిస్తున్నారు. మనం ఏదైతే ఒక పని మనం సాధిస్తాం, అది అయిపోయిన తర్వాత కోరిక మళ్ళీ మొదలవుతుంది. ఎందుకని? అందులో దివ్యానందం లేదు. ఎటువంటి ఆనందం ఉంది? ఉంది ఆనందం. ఏమిటో ఆనందం? జడానందం అంటారు. ఈ పదం గుర్తుంచుకోవాలి. మనకి భౌతిక సంసారంలో ఉండేదంతా కూడా జడ పదార్థంతో వచ్చే ఆనందం అనమాట. ఒక మనకి ఒక బిల్డింగ్ కావాలని కోరుకున్నాం, ఏమిటి అదంతా? జడ పదార్థం, సిమెంటు, ఇసుక వీటన్నిటితో తయారైంది, అది వచ్చేసింది. దానిలో ఏం దివ్యత్వం అనేది లేదు కదా, భౌతికమైంది. కాబట్టి మళ్ళీ ఇంకొకటి ఏదో కోరిక మొదలవుతుంది. లేదా మనకు ఒక అందమైన స్త్రీ కావాలనుకున్నాం భార్యగా, వచ్చేసింది ఏమిటా స్త్రీ? రక్తం, మాంసం ఇవే ఉన్నాయి ఆ శరీరంలో, కానీ దానివల్ల మనకి దివ్యానందం మళ్ళీ రాదు, జడానందమే మళ్ళీ దానివల్ల కూడా. ధనం దానివల్ల కూడా జడానందమే. కానీ ఎప్పుడైతే వీటిని కృష్ణుడి యొక్క సేవలో ఉంచుతామో, ఇక్కడ అదే చెప్తున్నారు. ఏంటి? కృష్ణుడి యొక్క సేవలో మనకి అనేకమైన కామ్యకర్మల కోరికలు నశింపజేసుకోవచ్చు ఆ భగవాన్ చరణకముల సేవయందు నిమగ్నమై దివ్యానందాన్ని అనుభవిస్తారు. ఇదే ఇంద్రియాలు, ఇవే ఇంద్రియాలు, జడమైన ఇంద్రియాలే. కానీ ఎప్పుడైతే భగవంతుడి సేవలో మనం నిమగ్నం చేస్తామో అప్పుడు ఏమవుతాయి? భగవంతుడు ఎటువంటి వాడు? జడమైన పదార్థమా? కాదు. మరి ఎటువంటి వాడు? దివ్యమైనటువంటి వాడు. అతని యొక్క శరీరం ఎటువంటిది? సచ్చిదానంద విగ్రహం ఆధ్యాత్మికమైంది కదా. కాబట్టి ఆయన శరీరం సచ్చిదానంద విగ్రహం కాబట్టి ఎవరైతే దాని సాంగత్యంలోకి వస్తారో వాళ్ళు కూడా, వాళ్ళ యొక్క శరీరం కూడా దివ్యమైనదిగా మారుతుంది, ఆధ్యాత్మికం అవుతుంది. ఎలాగా? దీనికి ఉదాహరణ ఎలా అంటే, మనం బాగా నిప్పులో మన ఇనుప ముక్కని ఉంచేసామనుకోండి కొంతసేపు, ఇనుప ముక్క కూడా ఏమవుతుంది కొంతసేపటికి? నిప్పు అవుతుంది. మొదట నిప్పు అవుతుంది, ఇంకా ఎక్కువ వేడి చేస్తే కరుగుతుంది. కరిగినప్పటికి కూడా అది నిప్పుగానే ప్రవర్తిస్తుంది. కరిగినా దాన్ని తాగితే నిప్పులాగానే ప్రవర్తిస్తుంది అది, అంటే అది నిప్పు అవుతుంది అనమాట. అలాగనే మనం కూడా ఎప్పుడైతే సచ్చిదానంద విగ్రహుడైన భగవంతుడి యొక్క సేవలో నిమగ్నం అవుతామో అప్పుడు మనం కూడా ఆ దివ్యమైన లక్షణాలను పొందుతాం. ఏమి తొలగిపోతుంది అక్కడ? ఇనువులో ఏం తొలగిపోతుంది? ఇనువుని కాగవే అంటే దాంట్లో మంటలో నిప్పులో ఉంచినప్పుడు అది కరుగుతుంది, మలినాలన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా బంగారం కూడా చూడొచ్చు మనం, ఏంటి స్వచ్ఛమైన బంగారం మిగులుతుంది. అదేవిధంగా మనం కూడా భగవంతుడి యొక్క సేవలో ఉన్నప్పుడు ఈ కామ్యకర్మలు, కామం, క్రోధం వీటన్నిటితో ఉన్నవన్నీ కూడా తొలగిపోతాయి. దానికి ఒకే ఒక్క మార్గం ఉంది. ఏమిటా మార్గం ఇవన్నీ తొలగిపోవడానికి? ఇక్కడది చెప్తున్నాం భాగవతం, కృష్ణుడి యొక్క సేవలో ఉండాలి, అదొకటే మార్గం. ఇది కాకుండా నేనేదో మంత్రం చేస్తున్నానండి, ఇంకేదో ఇంకేదో. కొంతమంది అంటారు నేను మా ఇంట్లో కూడా పూజ చేస్తున్నానండి, మా ఇంట్లో కూడా అంతా చేస్తుంటాం, మేము భక్తి చేస్తుంటామని. కానీ అది నిజమైన భక్త కాదా? నిజమైన భక్తి దాదాపుగా ఎవరు చేయరు, ఎవరో ఒకళ్ళిద్దరు చేస్తుండొచ్చు భగవంతుడు నారాయణుని పూజిస్తూ, కానీ మిగతా వాళ్ళందరూ కూడా అజ్ఞానవశాత్తు అంటే తెలియక వాళ్ళకి వాళ్ళు చేసేదే భక్తి అని అనుకుంటున్నారు అన్నమాట. వాళ్ళు ఏం చేస్తే అదే భక్తి అని అనుకుంటున్నారు, కానీ అది నిజమైన భక్తి కాదు. భక్తి అంటే అసలైన భక్తి అంటే కేవలం మిగతాదన్నీ దేవతల్ని పూజించడం అవిధి పూర్వకం అని చెప్తున్నాడు కృష్ణుడు భగవద్గీతలో. ఇతర దేవతలను ఎవరైతే పూజిస్తుంటారో అదంతా కూడా విధి పూర్వకమైనది కాదనమాట, అవిధి పూర్వకం. అది కృష్ణుడికి నిజమైన ఆనందాన్ని ఇవ్వదు. కానీ ఎవరైతే నేరుగా కృష్ణుడిని పూజిస్తారో అది విధిపూర్వకం, అది కృష్ణుడికి ఆనందాన్ని ఇస్తుంది. దాని వలన మన యొక్క హృదయం అనేది శుద్ధి పొందుతుంది. లేదంటే వేరే మార్గం లేదు. నేను మొట్టమొదటి చెప్పాను ఏంటి, కొంతమంది అడుగుతుంటారు దానికి ఇది సమాధానం. ఏంటి సమాధానం? కృష్ణుని సేవించడమే, ఇంక వేరే మార్గం లేదనమాట. ఇంకా ఇక్కడ ఒక ఉదాహరణ అంటే ఒక చిన్న ఇది రాశారు, విశ్లేషణ ఏంటిది? తీవ్రముగా యత్నించున్నను మహామునులైన వారు సైతము అట్టి కోరికలను అదుపు చేసుకునలేరు. కానీ కృష్ణ భక్తి రసభావన యందు శ్రీకృష్ణ భగవాను సేవలో సర్వదా నిమగ్నుడై నియుక్తుడయ్యుండు భక్తుడు ఆత్మజ్ఞాన పూర్ణుడై శీఘ్రమే బ్రహ్మ నిర్వాణ స్థితిని పడేయును. తనకు గల ఆత్మజ్ఞానముచే అతడు సదా ధ్యానమగ్నుడయ్యుండు. దీనికి ఒక ఉదాహరణ ఏమిటి? తీవ్రంగా యత్నించున్న మహామునులైన వారు సైతం కోరికలను అదుపు చేసుకోలేరు. మన శాస్త్రంలో ఒక ఉదాహరణ, చాలా కొన్ని సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి అంటే ధ్యానం చేసి ఇంద్రియ నిగ్రహణం కోసం విఫలుడవుతాడు ఒక ఋషి, విశ్వామిత్రుడు. కాబట్టి ఇక్కడ మనం కోడుకోటి తెలుసుకోవాలి. ఈ రోజుల్లో ధ్యానం 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 అంటారు. అప్పుడే అన్ని మంచి పరిస్థితుల్లో విశ్వామిత్రుడు 60,000 సంవత్సరాలు ధ్యానం చేసి మేనక కాలి అందెల సవడి ఏముందండి అందులో, చిక్ 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 అంతే, ఇంకేమి లేదు, అయిపోయింది మొత్తం. మొత్తం ధ్యానం పక్కన పెట్టేసి మేనకతోటి సరస్సల్లాపాల్లో మునిగిపోయాడు. ఫలితం శకుంతల. శకుంతలు రాగానే మళ్ళీ విశ్వామిత్రుడు గుర్తొచ్చింది, అసలు నేనేం చేస్తున్నాను అని. మళ్ళీ ధ్యానంలోకి నిమగ్నం అయ్యాడు అనమాట. కానీ మనం కలియుగంలో చాలామంది బూటకపు వ్యక్తులు ధ్యానం చేయండి ధ్యానం చేయండి ధ్యానం చేయండి అని చెప్తుంటారు. ధ్యానమే అన్ని అంతరం. ఇంకా వాళ్ళు ఎలా చెప్తారంటే మందిరాలన్నీ కూడా పోవాలంట, అన్ని కూడా ధ్యాన కేంద్రాలు అవ్వాలంట. కలియుగంలో యుగధర్మం ధ్యానం కాదని. ఏంటి హరిర్నామ 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 ఏవ కేవలం. సరే ఇంతకీ ఇదే, అది ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాం? అటువంటి మునులు సైతం పూర్తిగా ఇంద్రియ నిగ్రహం చేయలేరు. కానీ ఎవరు చేయగలరు? కృష్ణ భక్తిలో ఉన్నవాళ్ళు. ఎందుకని? వాళ్ళకి ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రతి ఇంద్రియంతో భగవంతుడు సేవ చేయడానికి అవకాశం ఉంది. కళ్ళ ద్వారా భగవంతుడి విగ్రహాన్ని చూస్తారు, చెవుల ద్వారా భగవంతుడి యొక్క నామం వింటాం, నాలుగు ద్వారా భగవంతుడి యొక్క ప్రసాదాన్ని రుచి చూస్తాం, భగవంతుడి నామం చేస్తాం. కాళ్ళ ద్వారా భగవంతుడి యొక్క మందిరానికి నడుస్తాం. ఇంకా ఏ ఇంద్రియంతో చేయలేని పని ఏముంది? ఆఖరికి జననేంద్రియాల ద్వారా కూడా కృష్ణ భక్తుల్ని సంతానోత్పత్తి చేయడానికి ఉపయోగిస్తారు కామం. అదేవిధంగా క్రోధం, కృష్ణుణ్ణి కృష్ణు యొక్క భక్తుల్ని ఎవరైనా ఏదైనా నిందిస్తే వాళ్ల పట్ల మీరు, అంటే ఎవరైతే భక్తులైన వాళ్ళు ఉన్నారో మనం అందరం కూడా ప్రదర్శించాలి. మనం నిజానికి భక్తులు అవ్వలేదు, అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం, కాబట్టి దానికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం ప్రయత్నం చేయాలి ఆచరించాలి. ఆ విధంగా క్రోధాన్ని ప్రదర్శించవచ్చు. కానీ ఎవరైతే ఇంద్రియాలు నిగ్రహించడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళు ఎవరి కోసం ఉపయోగిస్తారు వాళ్ళ యొక్క కామాన్ని క్రోధాన్ని? వాటిని అణిచివేయడానికి ప్రయత్నం చేస్తారు, అంటే పూర్తిగా లేకుండా చేయడానికి. అది అసంభవం అన్నమాట. లేకుండా చేయడం అనేది ఉండదు, కానీ వాటిని సరైన మార్గంలో ఉంచి నియంత్రించగలం. ఎప్పుడైతే అవసరమో, ఎక్కడైతే అవసరమో, ఏ విధంగా అవసరమో ఆ విధంగా మాత్రం ఉపయోగిస్తూ నియంత్రించగలం. అది కూడా కేవలం 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 కృష్ణ భక్తి ద్వారానే సాధ్యం. మిగతా ఏదైనా ఉంటే అది తాత్కాలికమే. జ్ఞానయోగ, కర్మయోగ, అష్టాంగయోగ, వాళ్ళందరూ కూడా కొంతకాలమే, తర్వాత మళ్లీ పడిపోతారు. చాలా మంది ఇప్పుడు కూడా కలియుగంలో చూడండి, స్వామీజీలు, రకరకాల సన్యాసులు, చివరికి ఏంటి, ఇదంతా కూడా మాయా, ఇదంతా మాయా అంటారు. చివరికి జనం సేవ చేస్తూ ఉంటారు, సంఘ సేవ చేస్తుంటారు, దేశభక్తి అంటారు. అదేంటి, అంతా మాయే కదా, దేశభక్తి కూడా మాయే. మళ్లీ నువ్వేంటి, దేశం కోసం, మనది భారతదేశం, మనది భారతదేశం, భారతదేశం అనేది ఈ జన్మలో నువ్వు భారతదేశంలో పుట్టావు, తర్వాత ఏ ఇంగ్లాండ్లోనో అమెరికాలోనో అసలు ఈ విశ్వంలోనే పుట్టకపోవచ్చు, వేరే విశ్వంలో నువ్వు జన్మించవచ్చు, కానీ తిరిగి సంఘ సేవ స్థాయికి వచ్చేస్తారన్నమాట. కాబట్టి మొత్తం అంతా మాయే కదా, తాత్కాలికమైంది. కృష్ణుడు చెప్తున్నాడు ఏంటి, దుఃఖాలయం అశాశ్వతం అన్నాడు, కానీ దుఃఖాలయం భ్రమ, దుఃఖాలయం మాయా అని అనలేదు. నిజానికి ఒక మాటలో చెప్పాలంటే మాయ అనేది ఏది కూడా లేదు. మాయ అంటే ఏమిటి, కృష్ణుడిని మర్చిపోయే విధంగా మనం ప్రవర్తించడమే మాయ అంటే. మనమే లేదు అని అనుకుంటున్నాం, కృష్ణుడు లేడు, ఇదంతా నా కోసం ఉందని అనుకుంటున్నాం. నిజానికి కృష్ణుడు ఉన్నాడు, ఇదంతా కూడా కృష్ణుడిదే. హృషికేన హృషికేశ సేవనం భక్తి రుచ్యతే, ఇవన్నీ కూడా కృష్ణుడు ఇచ్చినవే, ప్రతిదీ కూడా. ఇదంతా కూడా కృష్ణుడి సేవ కోసమే ఉంది, కృష్ణుడు ఆనందం కోసమే ఉంది. ఆఖరికి మనం ఆత్మ ఏదైతే మనం ఉన్నామో, ఈ ఆత్మ కూడా కృష్ణుడు చూసి కృష్ణుడి యొక్క ఆనందం కోసమే ఉన్నాయి ప్రతి ఒక్కటి, ప్రతి పువ్వు, కాయ, పండు, ప్రతి ఒక్కటి. కానీ మనం ఏం చేస్తున్నాం, మనం చూసి ఆనందించాలి, మనం విని ఆనందించాలి, మనం స్పృశించి ఆనందించాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నాం కదా. ఇక్కడ చెప్తున్నాడు కృష్ణుడు, చెప్తున్నాడు ఏంటని, మత్స్యం చూపు ద్వారా, తాబేలు ధ్యానం ద్వారా, పక్షులు స్పర్శ ద్వారా తమ సంతానం ఉత్పత్తి చేయను. ఓ పద్మజ, నేను కూడా ఈ రీతిగానే చేయుచుందును అని చెప్తున్నాడు భగవంతుడు. ఎవరితో చెప్తున్నాడు, ఓ పద్మజ. పద్మజ అంటే పద్మం నుంచి పుట్టినవాడు. పంకజ అంటే పంకం నుంచి పుట్టిన వ్యక్తి. ఇక్కడ పద్మజ అంటే పద్మం నుంచి పుట్టిన వ్యక్తి. ఎవరు, బ్రహ్మ. ఇక్కడ ఎవరు చెప్తున్నారు, విష్ణుమూర్తి నారాయణుడు బ్రహ్మకి చెప్తున్నాడు ఏ విధంగా ఈ సృష్టి ఇదంతా కూడా సృష్టిలో తను ఏ విధంగా సృష్టి చేస్తున్నాను అనేది చెప్తున్నాడు నారాయణుడు బ్రహ్మకి. ఏ విధంగా, మత్స్యం చూపు ద్వారా, చేప గుడ్లు పెట్టేసి వాటిని చూస్తూ ఉంటుంది అనమాట. అలా చూస్తూ ఉండడంతో వాటి నుంచి పిల్లలు బయటకు వస్తాయి, చేప పిల్లలు. అదేవిధంగా తాబేలు గుడ్లు ఒడ్డును పెట్టేసి నీళ్ళలోకి వచ్చి అది ధ్యానం చేస్తుంది, ఆ గుడ్ల గురించి ఆలోచిస్తూ ఉంటుంది, అక్కడ పిల్లలు వచ్చేస్తాయి. తాబేలు నీళ్ళలో ధ్యానం చేస్తాయి. చూడండి, మన భూమి మీద ఉన్న జీవులే, అది నీళ్ళలో ఉంది, గుడ్లు ఏమో ఒడ్డునున్నాయి, అది ధ్యానం చేస్తే అక్కడ పిల్లలు బయటకు వస్తుంది. ఇంకా పక్షులు మనకు తెలుసు, కోడి, రకరకాల పక్షులు, ఇవన్నీ వాటిపై కూర్చొని పొదగడం ద్వారా, స్పర్శ ద్వారా, అవి స్పర్శిస్తూ సంతానం ఉత్పత్తి చేస్తుంది. మరి ఇవే ఇలా చేస్తే మరి భగవంతుడు కేవలం క్షణం అలా అనుకోవడంతో అంతా కూడా జరిగిపోతుండే అనమాట. ఇలా జరగాలంటే చాలా అలా జరిగిపోతుంది. ఆయన ధ్యానం చేయాల్సిన పని లేదు, స్పర్శించాల్సిన పని లేదు, ఇంకేదో చూస్తూ ఉండాల్సిన పని కూడా లేదన్నమాట. అలాగే నేను కూడా నేను చేస్తున్నానని చెప్తున్నాడు బ్రహ్మకి. ఇదంతా కూడా సృష్టిని ఎలా నడిపిస్తుంది. సరే, ఇక్కడ మనం ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం, విష్ణుమూర్తి ఇలా చేయడంతో మనం ఇక్కడ ఇంద్రియాలు నిగ్రహించడం, కామం, క్రోధం, వీటన్నిటి నుంచి విడబడడంతో సంబంధం ఏంటి, ఏమిటంటే భగవంతుడు ఇవన్నీ చేసినా కూడా వాటి పట్ల ఏమి ఆసక్తి కలిగి లేడు, వాటికి లోబడి లేడు. అదేవిధంగా ఏ విధంగా అయితే లోబడి లేడో ఇక్కడ జీవులు కూడా ఈ భౌతిక సంసారంలో ఉన్నప్పటికీ కూడా ఎవరైతే ఆయనకి సేవ చేస్తూ ఉంటారో ఆయన భక్తులైన వాళ్ళు, వాళ్ళు బహిర్గతంగా మనకి అనేక కర్మలు అనేక పనులు అనుభవిస్తున్నట్లుగా ఆయన చేస్తున్నట్లుగా వాళ్ళు కనపడినప్పటికీ వాళ్ళు కూడా ముక్త పురుషులే. ఎవరైతే అనన్యమైన భక్తి చేస్తుంటారో అంటే నిరంతరం సేవలో నిమగ్నం అవుతారు వాళ్ళు బ్రహ్మ నిర్వాణాన్ని పొందినట్లే. అందుకే ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ నీటి అందు అదే విధముగా భక్తుడు సైతము భగవద్ధామము నుండి అనంత దూరమున ఉన్నను కృష్ణ భక్తి యందు నియుక్తుడగుట ద్వారా సదా ఆ దేవదేవునే చింతించుచు భగవద్ధామమును చేరగలడు. దూరంగా ఉన్న అక్కడున్న భగవంతుడి గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉన్నాడు. ఏ విధంగా తాబేలు గుడ్ల గురించి బయట ఆలోచిస్తూ ఉందో అలాగే ఈ భక్తుడు కూడా దూరంగా ఉన్న భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. కాబట్టి చివరికి మళ్ళీ వాటిని చేరుకుంటాడు. అదేవిధంగా తాబేలు కూడా సంతానం రాగానే మళ్ళీ సంతానం అవి ఒక దగ్గరికి వస్తాయి. అలాగనే ఎప్పుడైతే పరిపక్వమైన స్థితి మరణ సమయంలో భక్తుడు శరీరాన్ని వదిలేస్తాడో అప్పుడు భక్తుడు కూడా అక్కడికి వెళ్తాడు. దీన్ని రెండు విధాలుగా కూడా చెప్పుకో, భక్తుడికి అన్వయించుకోవచ్చు, అదేవిధంగా భగవంతుడు కూడా ఏ విధంగా సృష్టి చేస్తున్నాడు అనేది కూడా దీని నుంచి మనం చెప్పుకోవచ్చు అన్నమాట. కాబట్టి అట్టి జీవన స్థితియే బ్రహ్మ నిర్వాణము. ఇక్కడ ఏమంటున్నారు, నిరంతర బ్రహ్మ భావనచే భౌతిక క్లేశానుభవం లేకుండుట. ఇదంతా నిరంతర బ్రహ్మ భావన అంటే కృష్ణుడి యొక్క సేవకుడు అనే భావనలో ఉంటూ అతడు ఆ సేవలో నిమగ్నం అవుతూ ఉండడం వలన భౌతికమైన క్లేశాలు ఉన్నప్పటికీ కూడా వాటికి అంటే అతనికి ఏవి క్లేశాలు కష్టాలు రావా, వస్తుంటాయి. కానీ మరేంటి తేడా మిగతా వాళ్ళకి ఇతనికి? ఇతనికి కష్టాలు వస్తున్నాయి మనకు కనబడుతున్నాయి, మామూలు సాధారణమైన వ్యక్తులు కూడా కష్టాలు వస్తున్నాయి. మరి ఏమిటండి తేడా, ఏంటి భక్తి చేయడం వల్ల ఏం ప్రయోజనం, కృష్ణుడి సేవ చేయడం వల్ల ఏంటి ప్రయోజనం? ఇతనికి భక్తుడికే వస్తున్నాయి, సాధారణమైన వ్యక్తులు వస్తున్నారు. చాలా మంది అంటారు భక్తుడు చనిపోతున్నాడు ఎంత చేసినా మేమన్నా ఎప్పుడు శాశ్వతంగా మిగిలిపోతున్నావా ఏంటి, మీ ఇంట్లో కష్టాలు లేవా, మరి ఏంటి మీకు వాళ్ళకి తేడా, ఎందుకు అనిపించాడు కష్టం వస్తుంది కదా, మరి దుఃఖం ఉంది కదా. ఏంటంటే ఈ శరీరం ఇదంతా తాత్కాలికమైంది, ఇది ఏదైతే కష్టం వస్తుందో అది నా కర్మ వలన వస్తుంది, అందుకని ఇవన్నీ ఎప్పుడు ఉండేవే, ఈ కష్టాలు శరీరానికి ఉండేవే, ఎందువల్ల మనం చేసిన కర్మని మనం అనుభవిస్తున్నాం. కానీ మన కర్తవ్యం ఏంటి, ఇవి వచ్చినప్పటికీ మన కర్తవ్యం కృష్ణుడు సేవించడమే, అదే జీవుడి యొక్క సహజమైన స్థితి అని తెలుసుకుని అందులోనే ఆ విధంగా ప్రవర్తించడానికి అతను ప్రయత్నం చేస్తాడు. ఎందుకని అతని ప్రయత్నం ఇటువైపు ఉంది కాబట్టి మిగతా వీటి వచ్చినా కూడా అవేమి పెద్దగా పట్టించుకోడు అనమాట, అలాంటి రాకుండా ఉండవు. కాబట్టి అతని యొక్క దృష్టి ఏ విధంగా ఉంది, కృష్ణుడి వైపు ఉంది కాబట్టి వీటిపై దృష్టి మళ్ళదు, కాబట్టి అవి వస్తుంటాయి పోతుంటాయి. అతను ఎందుకని, అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆత్మదర్శులు అంటే నేను ఆత్మని అనే భావనలో ఉన్నాడు. అక్కడ దర్శించాడు ఇంకా ఆత్మని, నేను ఆత్మనని తనకు తాను తెలుసుకున్నాడు. కాబట్టి శరీరానికి వచ్చే కష్టాలు ఇవన్నీ కూడా తాత్కాలికమే, జబ్బు చేయడం ఇవన్నీ కూడా తాత్కాలికమే. ఎంత జబ్బు తీవ్రమైన జబ్బు చేసినప్పటికీ కూడా భక్తుడు అతను ఎప్పుడు భగవంతుడి ధ్యానంలో భగవంతుడి సేవలో నిమగ్నం అయి ఉంటాడు కనుక శరీరం వదిలేసిన పిమ్మట భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. కానీ సాధారణమైన వ్యక్తి ఎంత ఆనందంలో ఉన్నా జడానందంలో చివరికి మరణించే సమయంలో మళ్ళీ ఈ సంతానము ఈ భార్య బిడ్డలో లేదా మిత్రుల్లో ఈ ఆలోచనలోనే ఉంటాడు కనుక మళ్ళీ అక్కడికే వచ్చి ఏ జంతువు రూపంలో అయినా రావచ్చు, మనిషి అవ్వాలని ఏం లేదు, అక్కడ ఏ జంతువుగానో మళ్ళీ అక్కడే జన్మించవచ్చు. కాబట్టి ఇతను బయటపడే అవకాశం లేదు భౌతిక సంసారం నుంచి, కానీ భక్తుడికి ఉంది. అదనమాట తేడా, అర్థమైంది కదా ఇప్పుడు మనకి, ఇది గుర్తుంచుకోవాలి. లేదంటే వాళ్ళు చెప్పినప్పుడు నిజమే కదండి, అవును ఏంటి మనకి కష్టాలు ఉన్నాయి వాళ్ళకి కష్టాలు ఉన్నాయి ఏమి తేడా లేదు, మనం తింటున్నాం వాళ్ళు తింటున్నారు, మనం ఉద్యోగం చేస్తున్నాం వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు, మనమేమో మరి కృష్ణుడి సేవ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం, తేడా ఎక్కడుంది అనిపించదు అనమాట. ఇది తేడా, అది అంతర్గతంగా ఉండేది బహిర్గతంగా కనపడేది కాదు, అందువల్ల మనకు అర్థం కాదనమాట. అందువల్లనే దాన్ని తత్వపరంగా అర్థం చేసుకోవాలి. ఎవరైతే తత్వం తెలుసుకుంటారో వాళ్లే తత్వం ద్వారా నిజాన్ని దర్శించగలం. కేవలం ఊరికే బహిరంగంగా కనిపించే శరీరాన్ని చూసి మనం అంత అర్థం చేసుకోలేం. నిజానికి ఏమి అర్థం చేసుకోలేని చెప్పాలంటే. అదే కనుక అదే విధంగా అర్థం చేసుకోగలిగితే మనం ఇదంతా భగవద్గీత చదవలసిన అవసరం లేదు. ఇంకెందుకు భగవద్గీత? బహిర్గతంగా ఎవరు ఆనందంగా నవ్వుతూ ఉన్నారో వాళ్ళ జీవితమే మంచిది అనుకుంటే సరిపోతుంది. సరే, ఇదంతా బానే ఉంది. మరి ఒకవేళ కామం క్రోధం కానీ మనం నియంత్రించకపోతే ఏం జరుగుతుంది? ఇదంతా మనం ఎందుకు చెప్పుకున్నాం? ఇవన్నీ నియంత్రించి భగవంతుని సేవని పొంది భగవంతుని చేరుకుంటారంటున్నాం. సరేలేండి, మేము భగవంతుడిని చేరుకుంటామో చేరుకోమో మాకెందుకు? ఏదో మాకు తోచింది మేము ఏదైతే చేస్తున్నామో అది చేస్తూ వెళ్ళిపోతాం. అలా చేస్తూ వెళ్తే మార్గంలో ఏముంటాయి? కామం క్రోధం ఉంటాయి. ఒకవేళ వాటి నుంచి బయటపడకపోతే జరిగేది ఏమిటి? మాయలోనే ఉంటారు. అది ఏం జరుగుతుంది? దాని యొక్క పర్యవసానం పోన ఇవన్నీ కూడా జరుగుతాయి ఈ జన్మలో. తర్వాత జన్మ సంగతి లేదు, ఇదే జన్మలో మనకు సంభవించేది ఏమిటి? చాలా మంది ఏమంటారు, తర్వాత జన్మ ఎవరు చూశారండి మీరు పునరభిచరణం అవి ఇవి అంటారు, మాకు అవన్నీ వద్దండి, ఈ జన్మలో సంగతి చెప్పండి. ఇప్పుడు మేము చక్కగా సంపాదిస్తున్నాం, మంచిగా బాగా భోజనం చేస్తున్నాం, తింటున్నాం, సరదాగా తిరుగుతున్నాం, ఇదే కదా జీవితం అంటారు. అందుకని కృష్ణుడు భగవద్గీతలో 2వ అధ్యాయంలో చెప్తున్నాడు. మనం అక్కడ 2 శ్లోకాలు ఉన్నాయి, ఒక్కో దానివల్ల ఏం జరుగుతుంది అనేది ఏం చెప్తున్నాడు? ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే, సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధో విజాయతే, తర్వాత క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహ స్మృతి భ్రమః, స్మృతి విభ్రమః, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశో ప్రణశ్యతి, వాడు నాశనం అయిపోతాడు. ఈ జన్మలోనే జరిగింది ఇవంతా కూడా, ఏదో వచ్చే జన్మ వరకు కూడా అవసరం లేదు. ఎవరు ధ్యాయతో విషయాన్ పుంస, విషయాన్ పుంస అంటే ధ్యానం చేస్తుంటాడు, దేనిపై ఆలోచన మొదలు పెడతాడు? విషయాలు అంటే ఇక్కడ ఇంద్రియ వస్తువులు, ఇంద్రియ అర్థాలు. ఇంద్రియ వస్తువులు ఏమిటి? ఉదాహరణకి ఒక పురుషుడికి ఇంద్రియ వస్తువు స్త్రీ, పురుషుడికి ఇంద్రియ వస్తువు ఒక కారు, పురుషుడికి ఒక ఇంద్రియ వస్తువు ఒక పెద్ద ఉద్యోగం, ఒక పెద్ద పదవి, ఇవన్నీ కూడా ఇంద్రియ వస్తువులు. పదవి తీసుకోండి, సీఎం పదవి, పిఎం పదవి, లేదా ఒక అందమైన స్త్రీ ఒక పురుషుడికి కావాలని కోరుకున్నాడు, ఆ స్త్రీని ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు ఏమంటే కోరిక, ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తేషోపు జాయతే. ఇక్కడ అర్థం చూడండి, ఇంద్రియ అర్థములు ధ్యానించినప్పుడు వాటి ఎడల ఆసక్తి అనేది మొదలవుతుంది. ఎలా అయినా నేను సీఎం అవ్వాలి, ఫస్ట్ మొట్టమొదటి ఒక సీఎం అని చూస్తాను, వీళ్ళు భలే ఉన్నారే సీఎం అంటే బాగుంది ఇదేదో జీవితం అనుకుంటాం. మనకేమవుతుంది? ఆసక్తి మొదలవుతుంది, ఓ మనం కూడా సీఎం అవ్వాలి అనే ఆసక్తి మొదలవుతుంది. ఆసక్తి వలన ఎలాగైనా నేను సీఎం అవ్వాలి అనే కోరిక దృఢమైపోతుంది, కామం వృద్ధి చెందుతుంది, కామం నుండి క్రోధం వస్తుంది. ఈ సీఎం అవ్వడానికి చేసే ప్రయత్నంలో ఎవరైనా అడ్డొస్తే వాడు క్రోధానికి గురవుతాడు అనమాట, ఆ వ్యక్తి క్రోధానికి. క్రోధం వలన అధిక మోహం ఇంకా, ఈ క్రోధం వలన ఇంకా అది ఎలా అయినా పొందాలనేది పెరిగిపోద్ది మోహం, దాని పట్ల మోహిస్తాడు అనమాట దాన్ని, దేన్ని? ఆ వస్తువుని, అది స్త్రీ కావచ్చు, ధనం కావచ్చు, లేదా పదవి కావచ్చు. మోహం వలన జ్ఞాపక శక్తి స్మృతి విభ్రమ, జ్ఞాపక శక్తి భ్రమకు గురవుతుంది, మర్చిపోవడం మొదలు పెడతా ఉంటాం మిగతావన్నీ. అందుకే చూడండి మనం ఏంటి, ఒక వ్యక్తి ఒక ఏదైతే ఒక పదవి కోసం వెళ్తాడో భార్య బిడ్డల్ని వీటన్నిటిని పెద్దగా పట్టించుకోడు, మన ఊరు కానీ ఇవన్నీ కూడా అన్ని మర్చిపోయి అసలు ఉన్న సంబంధాన్ని ఎవరైతే తనకు సహాయం చేశారో వాళ్ళని అన్నింటినీ కూడా మర్చిపోయి తనకి ఏదైతే పదవి కావాలో లేదా వస్తువు కావాలో అది సాధించే దిశలో ఎవరిని కూడా లెక్క చేయడం అనమాట. కారణం ఇదే, భ్రమకు గురవుతాడు. జ్ఞాపక శక్తి భ్రమచే చివరికి ఏంటి, బుద్ధి పనిచేయదు. ఇంకా బుద్ధి లేని వాడిని ఏమంటారు? బుద్ధి లేని వాళ్ళని ఏమంటారు? జంతువు. జంతువులకే కదా బుద్ధి ఉండదు, అంతే కదా. కాబట్టి తర్వాత జన్మలో వదిలేసింది, ఈ జన్మలోనే కామం క్రోధం అనే దాని నుంచి బయటపడకపోతే ఏం జరుగుతుంది? జంతువులం అవుతాం, అంతే కదా. నేనేమన్నా కొత్తది సృష్టిని చెప్తున్నానా? ఇక్కడ ఉన్నదే చెప్తున్నాను. ఏమవుతుంది? బుద్ధి నాశనం జరుగుతుంది. బుద్ధి నశించినప్పుడు మనుషుడు తిరిగి సంసార గర్తమున పడిపోవును. మీరు చెప్పారేంటి? పునరభిజననం. అది తర్వాత జరిగేది. అసలు ఈ జన్మలోనే బుద్ధి లేకుండా ప్రవర్తిస్తాడు, ఈ జన్మలోనే జంతువు అయిపోతాడు, ఇంకా తర్వాత జన్మ సంగతి అవసరం లేదు. అంటే తర్వాత జన్మ ఖచ్చితంగా జంతువే, ఇంకా ఎందుకని ఇప్పుడంటే కనీసం రెండు కాళ్ళు రెండు చేతులతో తిరుగుతున్నాం, బుద్ధి నశించిపోద్ది కనుక జంతువు అయిపోతుంది. ఎవరు ఎవరైతే విపరీతమైన కామం క్రోధం వీటికి లోనవుతారు. కానీ ఒకవేళ మనకి విపరీతమైన కామం క్రోధం ఉన్నా లేకున్నా మనం కానీ ఏంటి కృష్ణ భక్తిలో తీవ్రంగా చేసినట్లయితే ఇక్కడ ఏమని చెప్తున్నారు, అచిర కాలంలోనే బ్రహ్మ నిర్వాణం. అచిర కాలంలో అంటే చాలా స్వల్ప కాలంలో, కానీ ఇక్కడ తీవ్రంగా చేయాలి, ప్రయత్నం అనేది ఉండాలి. ఏంటి కామ క్రోధం నుండి విడవడి ఆత్మదర్శనం ఆత్మ సంయమం కలిగిన వారు. ఆత్మ సంయమం అంటే ఆత్మ సంయమనం అంటే ఇంద్రియ నిగ్రహణం. నిగ్రహణం అంటే ఊరికే జరుగుతుందా, ఇంద్రియాలన్నీ కూడా మన అదుపులోకి వాటంతట అవి వచ్చేస్తాయా? మనం హరే కృష్ణ అనగానే, హరే కృష్ణ అనగానే మనలోంచి కామం క్రోధం అన్ని మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పేస్తాయి? అవి ఉండదు. ప్రయత్నం అనేది చేయాలి, అభ్యాసం. అభ్యాసేన యోగయుక్తేన కృష్ణుడు చెప్తున్నాడు. యోగయుక్త యోగం ఎప్పుడు సంభవిస్తుంది అంటే అభ్యాసం చేయడం ద్వారా. ఆ ప్రయత్నం అనేది ఉండాలి, అప్పుడు మాత్రమే మనం కృష్ణుని చేరుకోగలం. అప్పటి వరకు సంభవం కాదు. అప్పుడే అచిర కాలంలో జరుగుతుంది, ఎప్పుడు తీవ్రమైన ప్రయత్నం ఉన్నప్పుడు. అంతేగాని మనం మేము కూడా వస్తున్నాం కదండి, ప్రతి ఆదివారం వస్తాం, జపం చేస్తాం రోజు, కాబట్టి మాకు కూడా త్వరగానే. బయట చాలామంది చెప్తుంటారు మీరు వచ్చేయండి వారం వారం మీకు అన్ని వచ్చేస్తాయని. మీరు వారం వారం వచ్చేసి ఇక్కడ చెప్పేసుకుంటే మీరేం చేశారు, పాపం అంతా పోద్ది, ఈ జన్మ అయిపోగానే వెంటనే మీరు భగవంతుడి దగ్గరికే, ఇంకా మధ్యలో ఎటు వెళ్ళే పని లేదు. జరుగుతుందా? అసంభవం. ప్రతి వారం పాపం చేసి పశ్చాత్తాపం అంటే మళ్ళీ చేయకుండా ఉండాలి, అది పశ్చాత్తాపం. అంటే కానీ చేసి మళ్ళీ చేసి మళ్ళీ చేసి వెళ్ళి చెప్పేసుకుంటే పోతాయా? పోవు. వాడి గతి అదో గతి, ఏమవుతుంది? నరకం. అదో అంటే కింద ఉందన్నమాట, క్రిందకి వెళ్ళిపోతాడు. క్రిందకి వెళ్ళడం అంటే కింద ఉండే లోకాలు నరకం లోకాలు. వాళ్ళు అనుకుంటున్నారు ఏంటి భగవంతుడిని, కాదు తప్పకుండా నరకం అన్నమాట. మరి ఏం మార్పు ఉంది? నువ్వు మళ్ళీ మోసం చేస్తున్నావు, మళ్ళీ మోసం చేస్తున్నావు, మళ్ళీ తప్పు చేస్తున్నావు, నువ్వు భగవంతుడి దగ్గరికి ఎలా వెళ్తావు? బుద్ధి ఉన్నవాళ్ళు అర్థం చేసుకుంటారు, బుద్ధి లేని వాళ్ళు అలాగే వెళ్ళిపోతుంటారు అన్నమాట. కాబట్టి మనం చేయాల్సింది ఏంటి? తీవ్రమైన ప్రయత్నం. ఏమిటి? భగవంతుడి నామం చేయడానికి, వీటితో పాటు ముఖ్యంగా భగవంతుడి నామం చేయడంతో పాటు నియమాలు పాటించడం, వ్యభిచారం, జూదం, అదేవిధంగా మనం ఈ ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం, వీటన్నిటికంటే ముఖ్యమైనది ఇప్పుడు చెప్పుకున్నాం. రెండు శ్లోకాలు చెప్పుకున్నాం. ఆ రెండు శ్లోకాల్లో దేనివల్ల ఇవన్నీ సంభవిస్తున్నాయి? మొదటి శ్లోకంలో చెప్పుకున్నాం, జాయతే విషయాన్ పుంస సంగస్తేషోపజాయతే, సంగాత్ సంజాయతే కామ. దేనివల్ల అసలు కామం అనేది వస్తుంది? కామం అంటే కోరిక దేనివల్ల పుడుతుంది? ఇది ఇది వాంచ. ఆ వాంచ కూడా ఎలా వస్తుంది? కాదు, ఈ శ్లోకంలో చెప్తున్నా. శ్లోకంలో వాంచ ఎలా వస్తుంది? ధ్యాయతే విషయాన్ పురుష అంటే ఇంద్రియ వస్తువులు, అందమైన స్త్రీని చూసాం, లేదా ఒక సీఎంని చూసాం, ఒక కారుని చూసాం, కారు చూసి బాగుంది 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 అనుకుంటాం. అంటే ఏం చేస్తున్నాం నిజానికి? అక్కడ ఏం జరుగుతుందంటే సాంగత్యం జరుగుతుంది కారుతోటి. మరి ధ్యానం అంటే దాని గురించి ఆలోచించడం, వాళ్ళతో ఉండడం అనేది జరుగుతుంది మన మనసులో, తర్వాత మన చేతల్లోకి వస్తాయి అనమాట. ఇక్కడ ఏంటి, అందుకే సంగాత్ సంజాయతే కామ. కామం అనేది ఏ విధంగా, ఈ యొక్క సాంగత్యం ఏంటి, విషయ వస్తువులు, ఇంద్రియాలు, ఈ రెండింటికి మధ్య సంబంధం, సాంగత్యం అనేది ఏర్పడుతుంది. వాటి గురించి మనం ఆలోచిస్తాం మనసులో, విషయ వస్తువులు, ఒక అందమైన స్త్రీ కావచ్చు, ఒక కారు కావచ్చు, ఒక ఉద్యోగం కావచ్చు, ఒక పదవి కావచ్చు, వీటన్నిటి గురించి మనం మొట్టమొదటి ఏం చేస్తాం? ధ్యానం. వాటి గురించి ఆలోచించి అంటే సాంగత్యం తీసుకుంటున్నాం. ఈ సాంగత్యం తీసుకోవడం వలన ఈ భౌతికమైన కోరికలు ఇవన్నీ కామం క్రోధం మొదలవుతుంది. కానీ అదే సాంగత్యం ద్వారా మనం ఉద్ధరించబడచ్చు. ఎలాగా? భక్తితో. భక్తిలో సాంగత్యం అంటే ఏం చేయాలి? అదే సాంగత్యం మొట్టమొదట శ్రవణం చేయాలి. ఎవరి నుంచి? ప్రామాణిక ఆచార్యుడి నుంచి, భక్తుల నుంచి. ఇంకా వాళ్లతో ఉండాలి. ఇంకా ఏమని కోరుకోవాలి? వాళ్లతో ఉండడం వల్ల మనలో కూడా ధ్యాయతే విషయాన్ని పురుష, అటువంటి వస్తువులు మనకి కావాలని అనుకుంటున్నాం బయట. ఇక్కడ కూడా మనం భక్తులతో ఉండడం వల్ల నేను కూడా ఇలా అవ్వాలి అనే కోరిక మొదలవుతుంది. ఎందుకని వాళ్ళలో కోరిక కామం క్రోధం లేవు, కాబట్టి మనం అవ్వాలనుకుంటే మనం ఏం చేస్తాం? ఇంకా వాళ్ళతో ఎక్కువ కలుస్తాం. సో కాబట్టి అదే కామం అదే సాంగత్యం వలన మనం ఉద్ధరించబడుతున్నాం ఇటువైపు ఇటువైపు భక్తుల వైపు వస్తే. అదే సాంగత్యం వలన ఇంద్రియ వస్తువులతో ఉంటే మళ్ళీ సంసారంలో సంసార చక్రంలో తిరుగుతూ ఉంటాం అన్నమాట. కానీ అదే సాంగత్యం భక్తులతో చేస్తే బయటికి వెళ్ళిపోతాం, కృష్ణుడి దగ్గరికి వెళ్తాం. సాధువుల సాంగత్యం, సాధువులంటే ఎవరు? సాధువులంటే కాషాయం వేసుకున్న వాళ్ళందరూ కూడా సాధువులు కాదు, గడ్డం పెంచుకున్న వాళ్ళు సాధువులు కాదు, హిమాలయాల్లో ఉన్నవాళ్ళు సాధువులు కాదు. కృష్ణ భక్తులు ఎవరైతే వైష్ణవులు ఉంటారో వాళ్లే ఉన్నతమైన సాధువులు. మిగతా వాళ్ళు అయి ఉండొచ్చు, జ్ఞానం పొందడానికి ప్రయత్నం చేస్తుండొచ్చు, కానీ పరిపూర్ణమైన సాధువులు ఎవరో? కృష్ణ భక్తులు. అందుకే ఇక్కడ చెప్తున్నా యతీనాం యతి చేతసాం, వాళ్లే పరమ ఉన్నతమైన వాళ్ళు సాధువులు. కాబట్టి వాళ్ళ యొక్క సాంగత్యం తీసుకోవడం వలన మన ఈ కామ క్రోధం ఇవన్నీ బయటపడి చాలా త్వరగా అచిరకాలంలో మనం భగవంతుణ్ణి చేరుకుంటాం, భగవంతుడి యొక్క సేవలో నిమగ్నం అవ్వగలం. హరే కృష్ణ. గ్రంథరాజ శ్రీమద్ భగవద్గీతకి, శ్రీల ప్రభుపాదకి.